ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనీశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చదువుతున్నది శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం అధ్యాయం 4 శ్లోకం 2. శ్రీద్రుమిళౌవాచ శ్రీద్రుమిళౌవాచ యో వా అనంతస్య గుణానంత యో వో అనంతస్య గుణానంత నను క్రమిష్యన్ సతు బాలబుద్ధి నను క్రమిష్యన్ సతు బాలబుద్ధి. రజాంసి భూమేర్గణయేత్ కదంచి రాజాంసి భూమేర్గణయేత్ కదంచి కాలేన నైవా కిల శక్తి దాన్ను దామ్నః కాలేన నైవా కిల శక్తి దామ్నః. ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. శ్రీ ద్రుమిళ ఉవాచ. శ్రీ ద్రుమిళుడు పలికెను. యా ఎవడు వై నిజముగా అనంతస్య అనంతుడగు భగవానుని యొక్క గుణాన్ దివ్యమగు గుణములను అనంతాన్ అనంతములైనట్టి అనుక్రమిష్యన్ లెక్కింప యత్నించువాడు స ఆతడు తూ నిక్కముగా బాలబుద్ధి బాల్యోచిత బుద్ధి కలవాడు రజాంసి ధూళికణములను భూమి ధరణిపైన గణయేత్ లెక్క పెట్టవచ్చును కథంచిత్ బహుశా కాలేనా కాలమందు నయేవా కానీ కాదు అఖిల శక్తిధామ్నః అఖిల శక్తికి ఆధారుడగువాని గుణములను. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. శ్రీ ద్రుమిళుడు పలికెను. అనంతుడగు భగవానుని అనంత గుణములను పూర్తిగా లెక్కించుటకు లేదా వర్ణించుటకు యత్నించడువాడు బాలబుద్ధి కలవాడే యగును. మహామేధావి చిరకాలయత్నము పిమ్మట భూమిపైని ధూళికళములను ఒకవేళ లెక్కింపగలిగినను అఖిల శక్తికి ఆధారుడగు భగవానుని ఆకర్షణీయ గుణములను మాత్రము ఎన్నడనూ లెక్కింపజాలడు. భాష్యం. భగవానుని సమస్త గుణలీలలను వర్ణింపుమని నిమి మహారాజు నవయోగేంద్రులకు చేసిన అభ్యర్థనకు శ్రీ ద్రుమిళుడు
సమాధానం ఒసగుచు దేవదేవుని అనంతగుణ లీలలు విపులమైన వర్ణనకు కేవలము పరమమూర్ఖుడే యత్నించునని ఇచట వివరింపబడుచున్నాడు. అయినను అట్టి మూర్ఖులకు బాలబుద్ధి కలవారు భగవంతుని ప్రస్థానము లేకుండానే సమస్త జ్ఞానమును వివరించుటకు యత్నించడి లౌకిక శాస్త్రజ్ఞుల కన్నను ఎంతయో పురోగతి చెందినట్టివారు. అనగా భగవానుని పూర్తిగా వర్ణించుట అసాధ్యమైనను మూర్ఖులకు నాస్తిక శాస్త్రవేత్తలు దేవదేవుని గూర్చి ప్రాథమికమైన జ్ఞానమునైనను చేరకుండగనే సమస్త జ్ఞానమును వివరించుటకు యత్నింతురు. అట్టి నాస్తికులను దూరదృష్టి లేని వారిగను పటాటోపము కలిగిన భౌతిక విజయములను సాధించినప్పటికీ అవి అంత్యమున గొప్ప దుఃఖమును వినాశమునే పొందగలవు. అల్పబుద్ధి కలవారుగను అంత్యమున గొప్ప దుఃఖమును వినాశనమును పొందగలరు. అల్పబుద్ధి కలవారును అవగతము చేసుకునవలను. స్వయముగా అనంతదేవుడైనను తన అసంఖ్యాకమగు నాలుకలతో దేవదేవుని మహిమలను పూర్తిగా వర్ణింపజాలడని చెప్పబడినది. ఈ శ్లోకములందు ఒసగబడిన ఉపమానము చక్కగా పొసగినది. ధరణిపైన ధూణి కణములను ఏ మానవుడును లెక్కపెట్టజాలడు. కనుక మనుజుడు తన అల్ప యత్నముచే దేవదేవుని తెలుసుకొంటకు మూర్ఖముగా యత్నింపరాదు. భగవద్గీత యందు స్వయముగా భగవానుడే పలికినట్టి భగవద్ విజ్ఞానమును అతడు అణుకువతో శ్రవణము చేయవలను. ఆ విధముగా క్రమముగా అతడు శ్రీమద్భాగవతనము శ్రవణము చేసడి స్థితికి చేరుకొనవలను. శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లు సముద్ర జలము యొక్క కణిక రుచి చూసి అయినను సముద్రము యొక్క రుచిని తెలుసుకొనవచ్చును. అట్లే దేవదేవుని గురించి అణుకువతో శ్రవణము చేయుట ద్వారా మనుజుడు పరతత్వము యొక్క గుణరీతి అవగాహనను పొందగలడు. అయినను పరిమాణరీతిన అతని జ్ఞానమెమ్మడును పూర్ణము కాబోదు. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజన శ్లాకయాం చచ్చుకురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీద్రుమిళ ఉవాచ యో వా అనంతస్య గుణానంత నను క్రమిష్యన్ సతు బాలబుద్ధిః. రాజాంసి భూమేర్గణయోత్కదం చేత్ కాలేన నైవా కిల శక్తి దామ్నః. శ్రీద్రుమిళుడు పలికెను, అనంతుడకు భగవానుని అనంత గుణములను పూర్తిగా లెక్కించుటకు లేదా వర్ణించుటకు యత్నించడవాడు బాలబుద్ధి కలవాడయ్యగను. మహామేధావి చిరకాలయత్నము పిమ్మట భూమిపైని ధూళిని కణములను ఒకవేళ లెక్కింపగలిగినను అఖిల శక్తికి ఆధారుడకు భగవానుని ఆకర్షణీయ గుణములను మాత్రము ఎన్నడను లెక్కింపజాలడు. ఈ శ్లోకం ద్రుమిళుడు ఆయన భగవంతుని యొక్క అవతారముల గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. దీంట్లో చాలా గొప్ప సందేశం ఇవ్వడం జరిగింది. భూమి మీద ధూళి కణాలు ఎన్నున్నాయో వాటినైనా లెక్క పెట్టచ్చు, కానీ భగవంతుని యొక్క అవతారాలను లీలలను లెక్క పెట్టలేము అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. అనంతశేషుడు కూడా ఆయన అనంతమైనటువంటి పడగలతోటి భగవంతుని యొక్క కీర్తన సృష్టి ఆదిలో మొదలుపెట్టాడంట. సృష్టి మొదట్లో, ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. మనం ఒక్క నాలికతో ఎంత కీర్తిస్తే భగవంతుని యొక్క కీర్తన మనం పూర్తి కావించగలం. అందుకనే అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం, భగవంతుని యొక్క రూపాలు అనంతం,
ఆచార్యులు ఏం చెప్తారు అంటే, సముద్రంలో కెరటాలను ఏమన్నా మీరు లెక్క పెట్టగలరా ఎన్ని కెరటాలు? సో అదే రకంగా భగవంతుని యొక్క అవతారాలు, లీలల్ని కూడా మనం లెక్క పెట్టలేము. ఎవరైనా బాలబుద్ధి అంటే బాల్యోచితమైనటువంటి బుద్ధితో ఇవన్నీ మేము చేయగలము అనుకుంటే ఆడు మూర్ఖుడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మూర్ఖుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక మహారాజు ఆయన ఈ భౌతిక జగత్తులో తెలివితేటల గురించి వర్ణిస్తూ ఒక తమాష అయినటువంటి ఉదాహరణ ఇస్తాడనమాట. ఒక అయ్యవారు ఒక ఆయన పిల్లలందరినీ అడిగాడంట, అరే అబ్బాయి నేను చాలా తెలివైనటువంటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అన్నాడు. అడగండి సార్ అన్నాడు. అప్పుడు అయ్యవారు అడిగాడంట పిల్లల్ని, తిరుపతి నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. బెంగళూరుకి తిరుపతికి దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అని చెప్పి పిల్లలందరూ బిక్కుముక్కలేశారంట. కానీ ఒక పిల్లవాడు మాత్రం నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పబోయన్నాడు, మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. ఇప్పుడు అయ్యవారు బిక్కుముఖం వేశాడంట. ఇంత ఖచ్చితంగా వీడు ఎట్ట చెప్పగలిగాడు అని, ఏ నువ్వు ఎంత ఖచ్చితంగా ఎట్ట చెప్పగలిగావు అన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, దాందేమును సార్, నాకు ఒక అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడు. సో ఇది బాల్యోచితమైన బుద్ధి అంటే ఇటువంటిది అనమాట. అంటే వాళ్ళకి తెలిసింది కొంతే కానీ నాకంతా తెలుసు అని చెప్పి అనుకుంటారు. ఇది బాల్యోచితమైన బుద్ధి అనమాట. సో కానీ వేదాలు ఉపనిషత్తులు, ఒకసారి ప్రభుపాదుల వారి బృందావనంలో ఈ వేదాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి కొంతమంది పండితులు పోతూ ఉంటారు. ప్రభుపాదుల వారు వాళ్ళని పిలుస్తారనమాట. పిలిచి దేవదేవుడు ఎవరో తెలుసా అని అడుగుతారు. ఆ పండితులందరూ ఏమంటారంటే, దీని గురించి చాలా డిస్కషన్ పెట్టుకోవాలా, చర్చించాలా, చివరిగా ఒక నిర్ణయానికి రావాలా దేవదేవుడు ఎవరో అని చెప్పి అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు, గురుకుల పిల్లవాడు చిన్న దోవతి కట్టుకొని చెంగు చెంగు ఎగురుతూ పోతూ ఉంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు నైనా ఎట్రా అని పిలుస్తారు. ఆ పిల్లవాడు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు, దేవదేవుడు ఎవరు అంటారు. అంటే కృష్ణ అంటాడు. అప్పుడు ప్రభుపాదుల వారు తన దగ్గర ఉన్న ప్రసాదం ఆ పిల్లవాడికి ఇచ్చి, వేద పండితులు చర్చించాలంట, డిస్కషన్ చేయాలంట, చివరికి ఒక కంక్లూజన్కి రావాలంట, కానీ చిన్న పిల్లవాడు దేవదేవుడు ఎవరు అంటే సింపుల్గా కృష్ణుడు అని చెప్తున్నాడు. సో సకల శాస్త్రాలు, భగవంతుడి గీతలో ఏం చెప్తున్నారు, వేదేశ హి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధైవ చాహం, వేదాల యొక్క గమ్యము సారము నేనే, నన్ను తెలుసుకోవడం. మరి వేదాలు ఏం చెప్తున్నాయి, తద్విష్ణోర్ పరమం పదం. ఆ పరమపదం ఎవరు అంటే ఆ విష్ణువు. ఒకసారి మేమందరం డివోటీస్ మీ కలకటాకి పోతూ ఉంటే ఒక క్రిస్టియన్ ఫాదర్, ఒక ఆయన మన డివోటీస్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక పాంప్లెట్ ఒకటి చూపించాడు అనమాట, వేదాల్లో జీసస్ క్రైస్ట్ గురించి ఉంది అని. అది మనోళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదేదో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఒక డివోటీ వచ్చి, ప్రభు మనోళ్ళందరూ అని ఏందో వాడు చెప్తా ఉంటే వింటా ఉన్నారో అన్నాడు. నేను వెళ్ళి కూర్చున్నాను అతనితోటి. ఆ పాంప్లెట్లో ఏముంది అంటే, రక్త పోర్షణం పాప విమోచనం అని ఉందన్నమాట. దానికి అతను ఏం చెప్తున్నాడు అంటే, పాపాలని కడగేయడానికి జీసస్ వచ్చాడు అనేటువంటి విషయం వేదంలో, ఋగ్వేదంలో ఉంది అని చెప్పి చెప్తున్నాడు. యాక్చువల్గా ఆ శ్లోకం ఏ సందర్భంలో చెప్పబడింది అంటే, ఏదైనా జంతువుని చంపితే నువ్వు రక్తాన్ని చిందిస్తున్నావు, మరలా నీ రక్తాన్ని చిందిస్తే కానీ ఆ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు, అది ఆ శ్లోకానికి అర్థం. వీళ్ళు దాన్ని ఏంటి అంటే ఇంటర్ప్రెట్ చేసేసి, అందరి పాపాలు కడగడానికి, రక్తం చిందించడానికి జీసస్ వచ్చేశాడు. తర్వాత మళ్ళా శ్లోకంలో ఏముంది, మచ్చలేని జంతువు, బలి ఇవ్వాల్సినటువంటి జంతువుకి మచ్చ ఉండకూడదన్నమాట, మచ్చలేని జంతువుని బలి ఇవ్వాలా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా, అతను ఏమంటున్నాడంటే, మచ్చలేని జంతువు ఎవరో తెలుసా, జీసస్ క్రైస్ట్ అన్నాడు. నేనన్నాను మా ఆచార్యులు జీసస్ క్రీస్తు గురించి జంతువుని పోల్చలేదండి, ఆయన గొప్ప గురువు అని పోల్చారు, మీరేంటి జంతువుతో పోలుస్తున్నారు అన్నాను నేను. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను అంటే, మీరు వేదాలు నిజంగా చదివారా అన్నాను. కొంచెం కొంచెం చదివినాను అన్నాడు. సో ఇది అసలు ఏ సందర్భంలో ఉందా మీకు తెలుసా అన్నాను. ఏముంది, జీసస్ క్రీస్తు సంబంధముగా ఉన్నది అన్నాడు. అటుల కాదు నాయన, ఇది జంతు బలి అన్నటువంటిది ఋగ్వేదంలో ఒక పోర్షన్ ఉంది. పిల్లవాడు మట్టి తింటూ ఉంటాడు, తినద్రా బాబు అంటే వినడు, వాడికి చాక్లెట్ చూపిస్తే మట్టి వదిలేస్తాడు. అట్లాగే జీవహింస చేయద్రా బాబు అంటే వినరు, అందుకని ఎన్నో నియమాలు పెడితే అట్టన్న జీవహింస చేయకుండా ఉంటారని చెప్పి వేదంలోనే జీవహింస జంతు బలి అనేది ఉంది. పౌర్ణమి రోజు నీకు ఈరోజు కోరిక కలిగింది, ఆ రోజు చంపడానికి లేదు, పౌర్ణమి రోజు దాకా వెయిట్ చేయాలా, ఆ రోజు మచ్చలేని జంతువును పట్టుకోవాలా, కాళీమాత దగ్గరికి తీసుకుని వెళ్ళాలా, చివరిగా మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే, నా జిహ్వాచాపల్యానికి ఈరోజు నిన్ను చంపుతున్నాను, రేపు నీ జిహ్వాచాపల్యానికి నువ్వు నన్ను చంపచ్చు, ఇది దీని అర్థము. మీరు అనవసరంగా జీసస్ కృష్ణ జంతువుతో గింతువుతో పోల్చేసి రక్తాలు పాపాలు కడిగేది ఇవన్నీ ఇంటర్ప్రిట్ చేయొద్దు ఆయన అని చెప్పి చెప్పాను. తర్వాత మళ్ళీ అడిగాను అనమాట, జీసస్ క్రీస్తు ఏమన్నా నేను భగవంతుడు అని చెప్పాడా అన్నాడు. లేదు అన్నాడు. మరి భగవంతుడు ఎవరని చెప్పాడు? పరలోకములో ఉన్న తండ్రి అని చెప్పినవాడు అన్నాడు. మరి ఆ పరలోకములో ఉన్న తండ్రి ఎవరు అని చెప్పి ఏమన్నా చెప్పాడా అన్నాడు. లేదు తండ్రి అన్నాడు అన్నాడు. నువ్వు వేదం నమ్ముతావా అన్నాను. జీసస్ క్రీస్తు గురించి ఉంది కాబట్టి నమ్ముతాను అన్నాడు. మరి అదే వేదంలో ఏముందో తెలుసా? ఆ పరలోకంలో ఉండే తండ్రి గురించి అన్నాను. తెలియదే అన్నాడు. పరలోకములో ఉన్న తండ్రి ఎవరు అనేటువంటిది వేదంలో ఉంది. తద్విష్ణోర్ పరమం పదం. ఆ పరమపదం తండ్రి ఎవరు అంటే విష్ణువు అని వేదంలో ఉంది అన్నాను. అప్పుడు ఈ లోపల ఇంకా కార్నర్ చేసేసరికి ఇంకా తప్పించుకునేదానికి వీల్లేక, తెలుసుకోనివి కొన్ని తెలుసుకున్నాను వచ్చేదను అని వెళ్ళిపోయినాడు అనమాట. సో ఈ రకంగా వాళ్ళు ఏంటి అంటే వీటన్నిటిని కూడా ఇంటర్ప్రెట్ చేసి ఇంకొకసారి నేను అనంతపూర్కి వస్తూ ఉంటే ట్రైన్లో జస్ట్ భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. అప్పుడప్పుడు జపం చేసుకున్నాను, తర్వాత భగవద్గీత చదువుతూ ఉన్నాను. ట్రైన్లో చాలా టైం ఉంటుంది మనకు. నా ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన నన్ను గుడ్లు ఉరిమి చూస్తా ఉన్నాడు. నాకు అనిపించింది ఆ కౌశికుడో ఎవరో ఉన్నాడు కదా, అంత శక్తిగా నేనకుండుంటే దహింపబడి ఉండేవాడినేమో, ఈరోజు మీకు ప్రవచనం కూడా చెప్పేదానికి ఉండేవాడిని కాదు. ఆయన తీక్ష్ణంగా చూస్తున్నాడు, గుడ్లు మిట్టుకరే చూస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్లో ఇంక తట్టుకోలేక నా దగ్గరతో ఏమన్నాడంటే, ఇదంతా అయిపోయింది, ఇది ఎందుకు చదువుతారు ఇప్పుడు లేటెస్ట్ అన్నాడు. ఏంటా నీ కథ అన్నాను. భగవంతుడు వేదం ఇచ్చాడు, దాంట్లో పూర్ణత్వం లేక, తర్వాత బైబిల్ ఇచ్చాడు, తర్వాత దాంట్లో కూడా పూర్ణత్వం లేక ఖురాన్ ఇచ్చాడు, లేటెస్ట్ ఇది ఫైనల్ కన్క్లూజను భగవంతుడిదే అన్నాడు. అప్పుడు నేనన్నాను, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్నాను. ఏం లేదు ఇంతేను అన్నాడు. మనిషి ఏదన్నా తయారు చేస్తే ఫస్ట్ సైకిల్ తయారు చేస్తాడు, తర్వాత మళ్ళీ దానికి ఒక మోటార్ బిగించి మోటార్ సైకిల్ అంటాడు, తర్వాత దాన్ని మళ్ళీ పల్సరో లేకపోతే ఇంకోటో తయారు చేస్తాడు. మనిషి మేధస్సు కొంచెం కొంచెం పెంచుకుందా పోతా, భగవంతుడు అట్ట కాదు, ఆయన ఇచ్చేదే కంప్లీట్ ఇస్తాడు. సో వేదం అన్నటువంటిది సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ అనమాట వేదం అన్నటువంటిది. సో ఎవడైనా పిల్లవాడికి తండ్రి ఏం చెప్తాడంటే, ఎగ్జామ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకునైనా అంటాడు. వాడిని గమనిస్తూ ఉంటాడు, వాడు అంత సత్తా లేదు వాడి దగ్గర. అప్పుడు కొన్ని రోజులు గమనించిన తర్వాత తండ్రి ఏమంటాడంటే, 100కి 100 మార్కులు తెచ్చుకోకపోయినా ఒక 60 మార్కులను తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోరా అంటాడు. తర్వాత కొన్ని రోజులు గమనిస్తాడు, వీడికి ఆ స్తోమత కూడా లేదనమాట. తర్వాత మళ్ళీ తండ్రి ఏమంటాడంటే, ఒరే 35 తెచ్చుకొని పాస్ అవరా అంటాడు. 100కి 100 మార్కులతోటి పవిత్రమైన జీవిత విధానం వచ్చి సనాతన ధర్మం. 60% ఫస్ట్ మార్కులు రావడం వచ్చి క్రిస్టియానిటీ, 35 జస్ట్ పాస్ అవడం అన్నది ఇస్లాం అనమాట. ఇట్టు వచ్చిన ఈ 3 అని చెప్పి చెప్పాను అన్నాడు. ఆలోచించుకోండి. సో భగవత్ తత్వాన్ని మనం ఏంటి అంటే, మన తెలివితేటలతోటి మేధస్సుతోటి వీటితోటి కాదనమాట, మనం ఆ భగవంతుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఒక ప్రామాణికమైనటువంటి గురువుకి శరణాగతి పొంది ఆయన ద్వారా మనం తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేయాలన్నమాట. శ్రీరంగంలో కూడా ఇంతకుముందు చెప్పానో లేదో మీకు, పరాశర భట్టర్ అని చెప్పి రామానుజాచార్యుల వారి తర్వాత ఆయన ఆచార్యులు అన్నమాట. అప్పుడు ఆయన ఇంటి ముందు ఒక పండితుడు వేదాలు వల్లిస్తూ కొంతమంది శిష్యులు నేర్చుకున్నట్టు ఇటు తిరుగుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. పరాశర భట్టుడు ఆయన అసలు గమనించేవాడు కాదనమాట. ఒక సామాన్యమైనటువంటి భిక్షగాడు వచ్చి రోజు అతనికి భగవద్గీత శ్లోకాలు కూడా పెద్ద తెలియదనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఇకం శరణం రజ ఏదేదో తప్పులు తప్పులు చెప్తూ భిక్షకు వచ్చేవాడు. కానీ పరాశర భట్టుడు మాత్రము ఈ బిచ్చగాన్ని రోజు పలకరించేవాడు, కానీ ఆ పండితుణ్ణి పలకరించేవాడు కాదు, పండితుణ్ణి పలకరించేవాడు కాదు. ఈ శిష్యులకేం అర్థమయ్యేది కాదు, ఆ వేద పండితుణ్ణి అసలు గురువుగారు పలకరైనా పలకరించరు, ఈ బిచ్చగాన్ని రోజు పలకరిస్తారేంటి అని చెప్పి ఒకరోజు ఇంకా తట్టుకోలేక గురువుగారి దగ్గరికి పోయి అడిగేస్తారనమాట, మీరు ఆ పండితుణ్ణి పట్టించుకోవట్లేదు, రోజు ఈ బిచ్చగాన్ని పలకరిస్తారేంటి అంటారు. అప్పుడు పరాశర భట్టర్ అంటారు, రేపు కారణం ఏంటో మీకు తెలియపరుస్తాను అంటారు. రేపు మళ్ళా ఈ వేద పండితుడు వచ్చినప్పుడు పరాశర భట్టరు ఆ వేద పండితుని పిలుస్తారు. అప్పుడు ఈ వేద పండితుడు అనుకుంటాడు, వాహ్, ఇన్ని రోజులకి మనకు ఈయన గుర్తించారు గురువుగారు అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాను. పరమసత్యం దేవదేవుడు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు వీడంటాడు, ఇవంతా కూడా చాలా దీర్ఘంగా చర్చించాలా, అది చేయాలా ఇది చేయాలా, అప్పుడే ఒక నిర్ణయానికి రావచ్చు అని చెప్పి అంటాడు. ఈ శిష్యులు గమనిస్తుంటారు ఇది. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సరే నాయన నువ్వు వెళ్ళి అంటాడు పండితుణ్ణి. ఈ బిచ్చగాడు వస్తాడు. బిచ్చగాడు వస్తే పరాశర భట్టర్ ఆయన్ని, స్వామి పరమసత్యం ఎవరు, ఆ దేవదేవుడు ఎవరు అంటాడు. అది అడిగిన తక్షణమే బిచ్చగాడు తను భిక్షం ఎత్తేటటువంటి పాత్ర తీసుకొని నేలకేసి టమాను కొట్టేస్తాడు అనమాట. కొట్టేసి, ఇన్ని రోజులు ఆ పరమసత్యం తెలిసిన వ్యక్తి దగ్గర నేను భిక్ష తీసుకుంటున్నానని అనుకున్నాను, ఆ పరమసత్యం ఏదో మీకు తెలియదా, ఆ పరమసత్యం ఎవరు, రంగడు, ఆ రంగడును మించిన పరమసత్యం ఇంకేముంది, రంగా ఈ వ్యక్తికి పరమసత్యం మీరు అని తెలియదు, అటువంటి వ్యక్తి దగ్గర ఇన్ని రోజులు నేను దానం తీసుకున్నాను, చీ అని చెప్పి చేదరించుకుని వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు పరాశర భట్టర్ శిష్యులను పిలుస్తారు, ఆ వేద పండితుణ్ణి ఎందుకు పట్టించుకోలేదు, వీడిని బిచ్చగాడిని రోజు ఎందుకు పలకరించానంటే, ఆ వేద పండితుడు అన్ని వేదాలు చదివినా పరమసత్యం ఆ రంగడని తెలియదు, కానీ ఈ బిచ్చగాడికి శోకాలు చెప్పడం రాకపోయినా కానీ ఆ రంగడే పరమసత్యం అని తెలుసు కాబట్టి ఇతన్ని రోజు పలకరించాను అన్నాడు, రోజు పలకరించాను అన్నాడు. సో మనకు హృదయంలో సరళత్వం అన్నటువంటిది మనకు భగవత్ తత్వాన్ని తెలుసుకునేదానికి సహకరిస్తుందన్నమాట. అందుకని గీతలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొందాలా, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తి. సో మనం మామూలుగా కుటిలత్వం అన్నటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో సింపుల్ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు ఒక దీంట్లో చెప్తారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నీకేం రోగం ఉంది అంటే, అబ్బే ఏం రోగం లేదండి, కానీ మీరు మెడిసిన్ ఇస్తే బాగుంటుంది. అరే ఏం రోగం లేకపోతే మెడిసిన్ దేనికే నీకు, అబ్బే లేదండి నాకు రోగం ఏం లేదు. సో డాక్టర్ దగ్గర ఏం దాపరికం ఉండకూడదు, ఓపెన్గా చెప్పేయాలా. అదే రకంగా గురువు దగ్గర కూడా మనం ఏ రకమైనటువంటి దాపరికము కుటిలత్వము లేకుండా ఓపెన్గా ఉన్నప్పుడు మనకు మన యొక్క రోగానికి మెడిసిన్ ఏంటో దొరుకుతుందన్నమాట. సో అందువల్ల ఆధ్యాత్మిక జీవితం ఏంటి అంటే సరళత్వము అన్నారు. ఒకసారి దీనికి కూడా ఆచార్యులకు ఉదాహరణ ఇస్తారు. ఒక మీద ఒక ఆయన గానుగ నూనె తీసుకునేదానికి గానుగాడిచ్చే వాడి దగ్గరికి వెళ్తాడంట. ఆ గానుగాడిచ్చే వ్యక్తి వేరే కస్టమర్ తోటి బిజీగా ఉంటే ఇతను వెయిట్ చేస్తాడు. ఈ గానుగ ఎద్దు నడుస్తూ ఆడిస్తుందన్నమాట. ఆ ఎద్దు మెడలో ఒక పెద్ద గంట ఒకటి కట్టున్నారనమాట. ఆ తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంటే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ మేధావి అన్నాడు, భలేగుందండి మీరు ఎద్దును పట్టించుకోకపోయినా తిరుగుతూ ఉంది, అది ఎట్లా మీకు తెలుస్తుంది, మీ పనులలో మీరు బిజీగా ఉన్నా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ గానుగాడించి ఆయన చెప్తాడు, ఆ మెడలో గంట ఉంది కదా, ఇది నడుస్తూ ఉంటే మోగుతూ ఉంటుంది, అప్పుడు నాకు తెలుస్తుంది ఇది పనిచేస్తుంది అని చెప్పి, అది ఆగిపోతే గంట ఆగిపోతుంది, అప్పుడు వెళ్ళి చూచు అని రెండు దెబ్బలు కొడతాను మళ్ళా తిరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ మేధావి అంటాడు, అది కదలకుండా అట్టాగే నిలబడుకొని గంట ఆడిస్తే అప్పుడు మీకెట్ తెలుస్తుంది అంటాడు. అప్పుడు ఈ గానుగాడిచ్చేవాడు అంటాడు, ఆ ఎద్దు మీ అంత మేధావి కాదులేండి అంటాడు. ఆ ఎద్దు మీ అంత మేధావి కాదులేండి అని చెప్పి అంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే బేసిక్గా మనం సత్యం నుంచి తప్పించుకోవాలంటే మోసపోయేది ఎవరు, మనమే మోసపోతాం అనమాట. సో అందువల్ల సో మనం ఏంటి అంటే ఈ యొక్క భక్తి మార్గంలో ఆ భగవంతునికి పూర్ణంగా మనల్ని కైంకర్యం చేసుకుని ఆయన యొక్క సేవలో మనల్ని కైంకర్యం చేసుకున్నప్పుడు హృదయంలో పరమాత్మగా ఉన్నటువంటి భగవంతుడు మన యొక్క నడవడిక ద్వారా ఆయన సంతృప్తి చెందినప్పుడు, ఆయన్ని అర్థం చేసుకునేటువంటి అనుగ్రహం ఆయన ఇచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలన్నా కానీ దదామి బుద్ధి యోగంతం, భగవంతుడు ఏం చెప్పారు, నేను ఇస్తాను బుద్ధిని నన్ను చేరుకునేదానికి అన్నాడు. మరి ఆయన దేన్ని బట్టి బుద్ధిని ఇస్తారు, మన లోపల ఉన్నటువంటి పరితాపం, తపన. ఇప్పుడు చిన్నపిల్లాడు కూడా తల్లిదండ్రులతోటి మార్కెట్లో పోతూ ఉంటాడు అనమాట. పోతూ ఉంటాడు, ఒక బొమ్మ చూస్తాడు. బొమ్మ చూసి వాడు, నాన్న నాకు అది కావాలా అంటాడు. నాన్న అంటే ఏమంటాడంటే, ఏయ్ మొన్నే కదరా కొనిచ్చాను, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చాలే అంటాడు. ఆ మాటతోటి వీడు గమ్ముగైపోతాడేమో అనుకుంటాడు. కానీ వీడు ఇట్టని మళ్ళా రెండు నాన్న నాకు బొమ్మ కావాలా అంటాడు. మళ్ళా తండ్రి అంటాడు, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదు, బుద్ధి లేదు నీకు అంటాడు. వీడు ఇంకో నాలుగు అడుగులు వేసిన తర్వాత అసలు నడవడు, అటు నిలబడుకోండి, తండ్రి లాగుతాడు, వాడి కింద పడిపోయి కిలకిలకిలకి కొట్టేసుకుంటాడు అనమాట. అప్పుడు తండ్రి, వీడికి చాలా దీంట్లో ఉన్నాడు, తీసిస్తే కానీ ఇంకా వీడు వదిలేటట్లేడని అప్పుడు బొమ్మ తీసిస్తాడు అనమాట. సో మనం కూడా భగవంతుడు కావాలా అని చెప్పి అట్లా గిలగిల కొట్టుకోవాలా, తప్పించాలా, హృదయంలో రోధించాలా. ఒకరోజు ప్రభుపాదులు వారు చెప్తారనమాట, కృష్ణుడి కోసం మనం ఏడవాలా అంటాడు. ఒక మేధావి మరుసటి రోజు వచ్చి, ప్రభుపాద మీరు కృష్ణుడి గురించి ఏడవాలా అన్నారు, నాకు ఏడుపు రావట్లేదు అండు. అప్పుడు ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఏడుపు రావట్లేదని ఏడు అండ్ర, ఏడుపు రావట్లేదు అని చెప్పి ఏడు అంటారు. సో మనుష్య జీవితం పరమార్థం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క దీనికోసం తప్పించడం అనమాట. భగవంతుని యొక్క దీనికోసం తప్పించడం, అప్పుడు ఆ భగవంతుని యొక్క కృప ఆ పరమాత్మగా హృదయంలో ఆయన గమనించినప్పుడు ఆయన ప్రతిస్పందించి ఆయన మనల్ని అనుగ్రహిస్తారనమాట. అటువంటి తప్పించేటువంటి వ్యక్తుల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన యొక్క లీల గురించి మీకు వివరిస్తాను. పండరీపురంలో సింహద్వారం దగ్గర ఒక సమాధి ఒకటి ఉంటుంది, మీరు ఎంతమంది గమనించారో లేదో, ఒక సమాధి. ఆ సమాధి ఎవరిది అంటే చాకో మేళా అని చెప్పి ఒక భక్తుడు అనమాట. ఆయన శూద్ర జన్మని ఎత్తుంటాడు అనమాట. అయితే చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, భగవంతుని గురించి కీర్తనలు అద్భుతంగా పాడేవాడు అనమాట. ఒకరోజు ఆయన ఆ సింహద్వారం దగ్గర నిలబడుకొని కీర్తన చేస్తూ ఉంటే ప్రధాన అర్చకుడు చూసి అంటాడనమాట. ఏమంటాడు అంటే, ఏ నువ్వు కీర్తన పాడేసినంత మాత్రాన లోపలికి అనుమతిస్తామని అనుకున్నావా? ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే శూద్రులు, నీచ జన్మనెత్తిన వారు భగవంతుని దర్శనం వాళ్ళకి లేదనమాట. యాక్చువల్గా భగవంతుడు ఎక్కడా కూడా ఇటువంటి కులతత్వం అన్నటువంటిది ఎక్కడ చెప్పలేదు. మీరు భగవద్గీతలో చూస్తే చతుర్వర్ణం మయాశ్రిష్టం గుణకర్మ విభాగస్య, నాలుగు వర్ణాలు నేనే సృష్టించాను, దేన్ని బట్టి గుణకర్మ వాడిలో ఉండే గుణాలు చేసే పనులు అన్నాడు. కానీ పుట్టుక నుంచని భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. సో మనమేంటి అంటే దాన్ని పుట్టుక నుంచి లెక్క కడుతూ ఉన్నాం. అందుకనే ప్రభుపాదుల వారు, ఆయన పుట్టుకతో సంబంధం లేదు, ఎవరైనా కానీ ఆధ్యాత్మిక జీవితానికి రావచ్చు, హరే కృష్ణ మంత్రం చేసి వాళ్ళని పవిత్రులను చేసుకోవచ్చు, బ్రాహ్మణత్వం యొక్క లక్షణాలని వాళ్ళని పెంపొందిస్తే వాళ్ళు ఎటువంటి జన్మైనా కానీ భగవంతుణ్ణి ఆరాధించుకునేటువంటి అవకాశం ప్రభుపాదుల వారు ఇచ్చారు. కారణం ఏంటి అంటే భగవంతుని యొక్క తత్వాన్ని యథాతథంగా అర్థం చేసుకున్న ఆచార్యులు కాబట్టి ఆయన ఇచ్చారనమాట. ఒకసారి రాజమండ్రిలో ఒక ఆయన ఒక వేద పండితుడు అనమాట, వచ్చేసి, మీరేంటి పూజకు అందరినీ అనుమతించేస్తారు అన్నాడు. నేను చెప్పాను, మీరు అనుమతించట్లేదు కాబట్టి అందరూ ఇట్టంతా పోతున్నారు, మా ఆచార్యులు అందరినీ అనుమతించమన్నారు, అందుకని అటుపోయిన వాళ్ళు కూడా ఇటు వచ్చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పాను. సో ఆయనతో ఒక 1 అవర్ డిస్కషన్, లాస్ట్గా ఒప్పుకున్నాడు. సో ఈ రకంగా ఈ చాకమ్మేళ ఆయన కీర్తన చేస్తూ ఉంటే ఆ ప్రధాన అర్చకుడు ఏమంటాడు అంటే, నిన్ను లోపలికి అనుమతిస్తాననుకున్నామేమో, బ్రాహ్మణుని పక్కన శునకం కూర్చొని భోంచేసేదానికి అవకాశం ఉందా, రాజప్రసాదంలోకి దరిద్రుడు ప్రవేశించేదానికి అవకాశం ఉందా అని చెప్పి ఈ చాకోమేళాని గట్టిగా తోసేస్తాడు అనమాట. చాకోమేళ కింద పడతాడు. కింద పడి మెల్లిగా లేచి ఆయన ఏమంటాడంటే, స్వామి, ఉదయంతో సూర్యుడు ఉదయిస్తాడు, ధనికుడి మీద ఆయన కిరణాలు సోకుతాయి, బిచ్చగాడి మీద సోకుతాయి, శునకం మీద సోకుతాయి, సూకరం మీద కూడా సోకుతుంది కిరణాలు. భగవంతుడు తారతమ్యాలు ఏమీ చూపించట్లేదు, ఆయన చూపించినప్పుడు, ఆయన చూపించనప్పుడు మీకు దేనికయ్యా ఈ తారతమ్యాలు అంటాడు. సూర్యరశ్మి అందరి మీద సోకుతుంది, భగవంతుడు ఏమి తారతమ్యాలు చూపించట్లేదు, మరి మీకు దేనికయ్యా ఈ తారతమ్యాలు అని చెప్పి అంటాడు. ఏ బాగా చెప్పొచ్చో, పో ఇక్కడి నుంచి అని చెప్తారు అనుకుంటాడు. ఆయన వెళ్ళిపోతాడు ఇంటికి. వెళ్ళిపోతే చాలా దుఃఖంగా ఉంటాడు. భార్య చూస్తుంది, ఏంటండి అట్లా దుఃఖంగా ఉన్నారు అంటుంది. అంటే చాకోమేళ అంటాడు, జరిగిందంతా చెప్తాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, భోంచేయండి అంటుంది. నాకు ఆకలిగా లేదు, నేను భోంచేయను అని. అప్పుడు భార్య అంటుంది అనమాట, వాళ్ళు మిమ్మల్ని నెట్టేశారని బాధపడుతున్నారా, తిట్టారని బాధపడుతున్నారా అని చెప్పి భార్య అడిగితే, అప్పుడు చాకోమేళ అంటాడు, వాళ్ళు నెట్టిన దానికి, తోసేసిన దానికి, తిట్టిన దానికి నేను బాధపడట్లేదు, మరి దేనికి బాధపడుతున్నారండి అంటుంది. ఇంత వయసు వచ్చింది, ఇంతవరకు విఠలుని యొక్క దర్శనాన్ని నేను పొందలేదు, మరి జీవితం చివరి దశ కన్నా ఆ విఠలుని యొక్క దర్శనం నాకు లభిస్తుందో లేదో అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను దానికి అంటాడు. అప్పుడు ఆయన భోంచేయకుండా అట్లాగే పనుకొని మనసులో విఠల 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 అనుకుంటూ ఉంటాడు. మొత్తం కారు చీకటి ఉన్నట్టుండి ఒక కాంతి పుంజం అన్ని దిక్కులను కూడా తేజోవంతం చేసేటట్టుగా ఒక కాంతి పుంజం నడుచుకుంటూ ఆయన దగ్గరికి వస్తున్నట్టుగా గమనిస్తాడు చాకోమేళ. లేచి చూస్తాడు. చూస్తే అది సాక్షాత్తు విఠలుడు అనమాట. వచ్చి చాకోమేళ పక్కన కూర్చుంటాడు మంచంలో. ఏ, నీకు నా దర్శనం కలగలేదని దుఃఖిస్తున్నావా, నేనిప్పిస్తాను రా దర్శనం అని చెప్పి చాకోమేళ చేపట్టుకుని ఆయన గిలుకుంటాడు, ఇది కళా నిజమా ఏంటని చెప్పి నేరుగా మందిరానికి తీసుకుని వెళ్ళి గర్భగుడి లోపలికి తీసుకుని వెళ్తాడు. చాకోమేళ అంటాడు, స్వామి, నేను అంటరాని వాణ్ణి, ఈ ప్రదేశం అపవిత్రం అవుతుందేమో. భగవంతుడు ఏమంటాడో తెలుసా, మేము చాలా పవిత్రులం పవిత్రులం అని చెప్పుకొని అన్ని అపవిత్రమైన చైతన్యం కలిగిన వ్యక్తులతోటి నా గర్భగృహం అంతా అపవిత్రమైపోయింది, నీ ఉపస్థితం వల్ల ఈ ప్రదేశం పవిత్రమవుతుందని నిన్ను గర్భగుడిలోకి తీసుకుని వచ్చాను అంటాడు భగవంతుడు. ఆయన తీసుకుని గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత విఠలుని యొక్క, భగవంతుడే విఠలుని యొక్క దర్శనాన్ని చాకోమేళకి కావిస్తాడనమాట. అప్పుడు విఠలుని అడుగుతాడు, జీవితంలో తీవ్రంగా నేను పాటించాల్సినటువంటి సూచనలు ఏమన్నా నాకు ఇవ్వండి స్వామి అంటాడు. ఇవ్వండి స్వామి అంటే, అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఈ యుగానికి యుగధర్మం నామ సంకీర్తన, దాన్ని ఎప్పటికి కూడా నువ్వు మానద్దు అంటాడు. ఎప్పుడు నామం చేస్తూ ఉండు. తర్వాత రెండవది ఏంటి అంటే, పవిత్రమైన నియమాలు జీవితంలో, వాటిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టద్దు. అంటే మంచి లక్షణాలు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. సో మనం కూడా బేసిక్గా ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఎట్టి పరిస్థితుల్లో నాలుగు నియమాలని నువ్వు ఎన్నటికీ విడవద్దు అని ప్రభుపాదుల వారు చెప్పారు. ఎందువల్లంటే నాలుగు నియమాలను విడిచిపెడితే అదేమవుతుంది అంటే అశుభం, అది మనకు అన్ని అశుభమైనటువంటి చైతన్యాన్ని మనకిస్తుంది అనమాట. సో నాలుగు నియమాలు పాటించడం వల్ల మంగళకరమైనటువంటి చైతన్యం మనకు ఉంటుందన్నమాట. సో మంచి నియమాలు జీవితంలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టద్దు. తర్వాత మూడోది ఏం చెప్తారు తెలుసా, భగవద్భక్తులు సాంగత్యాన్ని విడిచిపెట్టద్దు అంటాడు. భగవద్భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టద్దు. ఒకసారి హనుమంతుల వారు పుట్టి వారం రోజులైందంట ఆయన. అప్పటికే చాలా పనులు చేస్తాడు ఆయన. ఈ లోపల ఒకరోజు మంచి కీర్తన వినిపిస్తూ ఉంది, మంచి కీర్తన, వీణా వాయిద్యం. అప్పుడు నారదుల వారు తల్లిని అడుగుతారంట, ఎవరమ్మా ఈ కీర్తన పాడుతూ ఉన్నారు అని. అప్పుడు తల్లి చెప్తుంది, నారదముని అని చెప్పి, మహాభాగవతుడు మహాభక్తుడు అని చెప్తే ఒక్క ఉదుట్లో తల్లి దగ్గర నుంచి ఎగిరి నారదుల ముందు పడతాడనమాట హనుమంతుడు. అక్కడ దూకేసి నారదమునికి నమస్కరించుకుంటాడు. అప్పుడు నారదముని హనుమంతుని చూసి, ఏ హనుమా బాగున్నావా అంటాడు. ఈ వారంలో ఏం చేశావయ్యా అంటాడు. చాలా చేశాను స్వామి, సూర్యుని మింగడానికి వెళ్ళాను, చూడండి మూతి మాడింది, తర్వాత దేవతలతో యుద్ధం చేశాను, వాళ్ళందరూ కూడా అనుగ్రహించి రకరకాల వరాలు ఇచ్చారు, అదే అన్ని చెప్తాడనమాట. మరి నారదులు వారు అడుగుతారు, నా నుంచి నీకేమన్నా కావాలా హనుమా అంటారు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు అంటే, దేవతలు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరం ఏదన్నా ఉంటే అది మీరు నాకు ఇవ్వండి అంటారు. అప్పుడు హనుమంతుల వారు ఆ రకంగా అడిగేసరికి, దేవతలు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరం నీకేంటో తెలుసా, సంకీర్తన మీద ఆసక్తి, అది నీకు ఇస్తాను అని చెప్పి కీర్తన మీద నీకు సంపూర్ణమైన ఆసక్తి కలుగుగాక అని చెప్పి ఆశీర్వాదం చేస్తాడు. ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుతాడో హనుమంతుల వారు ఏం చేస్తారంటే, పద్మాసనం వేసుకుని కూర్చొని రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మొన్న ఎవరో ఒక ఆయన యోగా గురించి మాట్లాడుతూ ఉంటే నేను చెప్పాను, యోగా మంచి గోడ ఒకటి చూసుకొని ధ్యానంలో కూర్చొని 5 నిమిషాల తర్వాత నీ గురక సౌండ్ ఎక్కువ ఉంటే పక్కన ఆయనకు మెలకు వస్తుంది లేకపోతే లేదు. కానీ నామ సంకీర్తన మేము చాలాసార్లు ప్రాక్టికల్గా చూసాము, జస్ట్ నామం చేయంగానే అందరూ నిద్రపోయేవాళ్ళు టక్కర్లు వేసేస్తారు. సో ఆయన కీర్తన మధురంగా చేస్తూ ఉంటే ఏమైంది అంటే, వీణ పక్కన ఒక రాయి మీద పెట్టుకొని నారదుల వరకు కూర్చొని వింటూ ఉన్నారంట, ఆ రాయి కరిగిపోయింది. వీణ ఏంటి అంటే నీళ్లలో తేలాడేటువంటి నావలాగా తేలుతూ ఉందన్నమాట. నారదముని తర్వాత ఆలోచించారు, కొన్ని గంటలు అయిపోతుంది కీర్తన, హనుమంతుల వారు తన్మయత్వం నుంచి తేరుకోవట్లేదు, ఈయన వెళ్ళాలా, ఏ హనుమ ఇంకాపు కీర్తన నేను వెళ్ళాలా అన్నాడు. ఈయన టక్కన కీర్తన ఆపేశారు. కీర్తన ఎప్పుడైతే టక్కన ఆపేశారో ఈ ద్రవ పదార్థంగా మారిన రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయింది, వీణ దాంట్లో చిక్కుకుని పోయింది, అతుక్కుపోయింది. ఈయన నారదుల వారు, ఏ హనుమ నా వీణ చూడు దీంట్లో ఇరుక్కుపోయింది, దీన్ని తీయాలా, మళ్ళా కీర్తన చేయన్నాడు. ఈ లోపల హనుమంతుడు ఏం చేశాడంటే తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నారదముని, ఏ హనుమ ఆగు ఆగు అని చెప్పి ఇల్లంతా పరిగిస్తుంటే హనుమంతుల వారు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి దూకుతూ మొత్తం ఇల్లంతా దిప్పించేస్తాడు హనుమంతులు. నారదుల వారు అటు తిరుగుతూ ఉంటే తల్లి వస్తుందన్నమాట హనుమంతుల వారి తల్లి. ఆయన నారదుల వారిని చూసి నమస్కరించుకున్న తర్వాత, ఏంటిన స్వామి అంటే, నీ కుమారుడు చూడమ్మా ఎంత ఆకతాయి పనులు చేస్తున్నాడు, నా వీణను అక్కడ రాయిలో ఇరుక్కుపోయింది, అది ఇమ్మంటే ఇల్లంతా తిప్పుతూ ఉన్నాడు అని చెప్పి ఫిర్యాదునిస్తాడనమాట. అప్పుడు హనుమంతుల వారిని తల్లి పిలుస్తుంది, ఏ హనుమానంగానే హనుమంతుల వారు వస్తారు. ఏనాయన ఇటువంటి మహాత్ముల్ని ఈ రకంగా ఆట పట్టించచ్చా అని చెప్పి అంటే, అప్పుడు వినమ్రతతోటి హనుమంతుల వారు ఏమంటారంటే, అమ్మా మహానుభావుల యొక్క పాదపద్మముల యొక్క స్పర్శ ఎక్కడ కలుగుతుందో ఆ ప్రదేశం పుణ్యతీర్థంగా మారుతుంది అని వేదోక్తి చెప్తుంది. నారదముని మన ఇంటిలో ప్రతి గదిలో ఎందుకు తిప్పించాను అంటే, మన ఇల్లంతా కూడా పవిత్రము పునీతము పుణ్యతీర్థం కావాలని చెప్పి ఆయన్ని ఇల్లంతా తిప్పించాను, అంతకు మించి ఆకతాయి పని కాదమ్మా ఇది, ఆయన పాదం మన ఇంటిలో ప్రతి గదిలో కూడా మోపాలని ఆయన తిప్పించాను, అంతకు మించి అపరాధ భావన కాదు తల్లి, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు ఆ మాటలకి నారదుల వారు ప్రసన్నమైపోయి, ఆయన హనుమా నేను చాలా ప్రసన్నమయ్యాను, ఒక కీర్తన పాడన్నాడు, వీణ తీసుకోవాలా వీణ తీసుకోవాలి. సో ఈ రకంగా చివరిగా పాండురంగ విఠలుడు ఈ చాకోమేళాకేం చెప్తాడంటే, భగవద్భక్తుల సాంగత్యాన్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టద్దు. ఎందువల్లంటే భగవద్భక్తుల సాంగత్యం అంటే ఏంటి అంటే, ఇటువంటి దివ్యమైన లీలలు వినడం. భగవద్భక్తులు ఇద్దరు భక్తులు కలిసి ఏదైనా ప్రాపంచికమైంది చర్చించుకున్నారు, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు, భగవత్ తత్వం ఆ సాంగత్యం వల్ల మనలో భక్తి పట్ల ప్రేరణ కలగాల, భగవంతుని పట్ల ఆసక్తి, భగవంతుని యొక్క నామం పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా పెరగాల, ఇది నిజమైనటువంటి సాంగత్యం. సో ఈ సూచనలు ఇచ్చే లోపల తలుపులు తెరిచేశారు, మంగళార్తి సమయం అయిపోయింది. తెరిచేసరికి ప్రధానార్చకుడు వచ్చాడు. ప్రధానార్చకుడికి చాకోమేళ కనిపించట్లేదు అనమాట. చాకోమేళ కనిపిస్తున్నాడు, భగవంతుడు కనిపించట్లేదు. ఏయ్ నువ్వెట్లా వచ్చావు లోపలికన్నాడు. నువ్వెట్లా వచ్చావు లోపలికన్నాడు. స్వామి తీసుకొచ్చారు. ఏంటి స్వామి తీసుకొచ్చారా? ఈరోజు నేను శాసనం రాస్తూ ఉన్నాను, పండరీపురంలో నువ్వు ఉండడానికే లేదు, చంద్రభాగా నది ఆవలిగట్టున నువ్వు నివసించాలా, పండరీపురంలో కాదు. ఇది నేను శాసనం చేస్తున్నాను, నువ్వు పండరీపురంలో ఉండడానికి లేదు, నువ్వు బహిష్కరింపబడ్డావు అని చెప్పి ఆయన్ని తరిమేస్తాడు. ఈ ప్రదేశం అంతా అపవిత్రమైపోయింది. అప్పుడు చాకోమ ఇలా అంటాడు, స్వామి గంగలో స్నానం చేస్తే ఎంత పాపాత్ముడైనా కానీ గంగ బాధపడుతుందా? ఆమె అపవిత్రమైనట్టు. భగవంతుని పాదపద్మముల నుంచి గంగ ఉద్భవించింది. అటువంటి దేవదేవుడు ఉపస్థితమైన ఈ ప్రదేశంలో నాలాంటి దుర్మార్గులు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు పునీతులవుతారు, కానీ ఈ ప్రదేశం ఎన్నటికీ అపవిత్రం కాదు అని చెప్పి చాకోమేలా చెప్తాడు అనమాట. చెప్తే అతను ఆగ్రహించి తరిమేస్తాడు అనమాట. సో ఈయన వెళ్ళిపోయి ఆ చంద్రభాగా నది ఆవలి గట్టున ఒక చిన్న పూరి గుడిసేసుకుని ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గడుపుతూ ఉంటే ఒకరోజు భగవంతుడు విరహంలో ఉన్నాడు. ఆయన ఈ చాకోమేల సాంగత్యం లేకుండా ఉండలేకుండా ఉన్నాడు. సాయం సంధ్య వేళ కూలి పని చేసుకొని చాకోమేల ఇంటికి వచ్చి భోజనం తింటూ ఉంటే భగవంతుడు విఠలుడు నేరుగా వచ్చేసి చాకోమేల పక్కన కూర్చున్నాడు. కూర్చొని, ఏ నాకు భోజనం పెట్టాడు. స్వామి మీరా అన్న ఆయన లేయిపోతా ఉంటే చాకోమేల భగవంతుడు చేపట్టుకొని కిందకి లాగి, కూర్చో కలిసి తిందాం అన్నాడు. భార్యకు చెప్పాడు వడ్డించమని. వడ్డిస్తూ ఉంటే ఆమె తత్తరపాట్లో భగవంతుడు స్వయంగా వచ్చి పక్కన కూర్చొని తింటూ ఉన్నాడు అన్నటువంటి తత్తరపాట్లో ఆమె ఏం చేసింది అంటే ఆ పెరుగు భగవంతుని మీద కుమ్మరిచ్చేసింది. భగవంతుడి మీద కుమ్మరిచ్చేసింది. కుమ్మరిచ్చేసరికి భగవంతుడు, ఆయనేమో ఆనందంగా ఉన్నాడు కానీ చాకోమేలకు చాలా కోపంగా ఉంది. ఏ నీకు అసలు బుద్ధుల్లా, నీ కళ్ళున్నాయా, భగవంతుడి మీద ఇట్లాగా నువ్వు వడ్డించేది అని తిడుతూ ఉంటే అదే సమయానికి ఈ ప్రధాన అర్చకుడు ఎందుకు అటుపోతున్నాడు? ఆయనకు భగవంతుడు కనిపించట్లేదు, భక్తులకే కనిపిస్తాడు. ఆయన ఏమనుకున్నాడంటే నన్ను తిడుతున్నాడు అనుకున్నాడు. నన్ను తిడుతున్నాడు అను అనుకుని ఏం చేశాడు, పిడికిలు బిగించి చాకోమేళ ముందుకెళ్ళిపోయి ఆయన మొహం మీద గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు అనమాట. కానీ చాకోమేళకి ఈ ప్రధాన అర్చకుడికి మధ్యలో ఎవరున్నారు? విఠలుడు ఉన్నాడు. ఆ దెబ్బ ఎవరికి తగులుతుందంటే విఠలుడికి తగులుతుంది. ఆ దెబ్బ తగిలిన తర్వాత విఠలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనంటాడు, ఈరోజు ఈ దెబ్బతో వదిలేశాను, రేపు ఇంకొకసారి నన్ను అమర్యాదగా ప్రవర్తించావంటే ప్రాణాలే తీసేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నేరుగా మందిరానికి వెళ్ళేసరికి పాండురంగ విఠలుని యొక్క చెంప కందిపోయింది, వాసిపోయింది అనమాట మూల విరాట్టుకి. అది చూసి ఈ ప్రధాన అర్చకుడికి ఈ చెమటలు పట్టేశాయి. వణుకుతూ భగవంతుడి పాదాల మీద పడి వేడుకుంటూ ఉన్నాడు అనమాట. స్వామి ఏం అపచారం జరిగింది, మీకెందుకు ఈ దెబ్బ, ఎవరు కొట్టారు, ఏంటి దెబ్బ, ఎందుకు ఇట్లా కందిపోయింది అని చెప్పి విలపిస్తూ ఉంటే అప్పుడు విఠలుడు చెప్పాడు, నువ్వు చాకోమేళాన్ని కాదు కొట్టింది, నన్ను కొట్టావు. ఆయన ముందు నేను నిలబడి ఉన్నాను. స్వామి నేను మిమ్మల్ని చూడలేకపోయానగా, మరి నన్ను నువ్వు చూడలేవు. భక్తితో నన్ను చూడగలరు కానీ పౌరుషంతో అహంకారంతో కల్ముషాలతోటి నన్ను చూడలేరు. స్వామి ఈ అపచారానికి నేను ఎట్లా విముక్తిని పొందేది ఈ అపచారం నుంచి అంటాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నేను కాదు నిన్ను విముక్తిని చేసేది అపచారం నుంచి, నా భక్తునికి నువ్వు అపచారం చేశావు, వెళ్ళి చాకోమేళ పాదాల మీద పడి వేడుకో, ఆయన క్షమిస్తే నువ్వు ఉద్ధరింపబడతావు అంటాడు. నేరుగా ప్రధాన అర్చకుడు చాకోమేళ దగ్గరికి వస్తాడు. వచ్చి పాదాల మీద పడి నన్ను క్షమించమంటాడు. ఆయన చేతులు పట్టుకొని, విఠలుడు మీ కీర్తన కోసం తప్పిస్తూ ఉన్నాడు, రండి అని చెప్పి బలవంతంగా తీసుకొని మందిరంలోకి వెళ్ళి అప్పుడు చెప్తాడు, ఈరోజు నుంచి నేను శాసనం చేస్తూ ఉన్నాను, అధమ కులం లేదు, నీచ కులం లేదు, భక్తులు ఎవరైనా కానీ విఠలుని దర్శించడానికి రావచ్చు. దర్శించడమే కాదు, ఆయన పాదపద్మాల దగ్గర వాళ్ళ శిరస్సును ఉంచి భగవంతుడు విఠలుని యొక్క అనుగ్రహం తీసుకునేటువంటి అవకాశం ఈ రోజు నుంచి యావత్ మంది భక్తులకి ఉంటుంది, ఇది నా శాసనం అని చెప్పి ఆ యొక్క ప్రధాన అర్చకుడు శాసనం రాస్తాడనమాట. సో ఆ రోజు నుంచి చాకోమేళ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం, కీర్తన చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నామదేవ్ కీర్తన చేస్తూ ఉంటే విఠలుడు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడనమాట. భగవంతుడు ఏడుస్తూ ఉంటే నామదేవ్, స్వామి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటాడు. అప్పుడు విఠలుడు ఏమంటాడంటే, నా పరమ భక్తుడైనటువంటి చాకోమేళ శరీరం వదిలేశాడు, మరణించాడు అంట. ఎట్లా మరణించాడు స్వామి అని కూలి పని చేస్తూ ఉంటే పురాతనమైన గోడ ఒకటి విరిగిపడి చనిపోయాడు. అయితే చాకోమేలా కోరిక ఒకటి ఉంది, నా మందిరం ముందు ఆయన సమాధి కట్టాలా అని. మరి ఒక చిన్న పొరపాటు జరిగింది అన్నాడు. ఏమైంది స్వామి అంటే, అక్కడ చాలామంది ఇతనితో పనిచేసే వాళ్ళు మరణించారు, వాళ్ళందరూ దిక్కులేని శవాలని చెప్పి సామూహికంగా దహనక్రియ కూడా చేసేశారు అంటాడు. అప్పుడు విఠలుడు, అప్పుడు నామదేవ్ అంటాడు, మరి దహనక్రియ కూడా జరిగిపోతే ఎట్లా ఆయన సరే ఇక్కడ సమాధి చేస్తాం స్వామి అంటాడు. అప్పుడు విఠలుడు అంటాడు, ఆయన అస్థికలన్నా తీసుకురా, ఆ అస్థికలు తీసుకుని వస్తే వాటికన్నా సమాధి చేస్తామంటాడు విఠలుడు. అప్పుడు నామదేవ్ అంటాడు, సామూహికంగా అందరికీ కూడా దహనక్రియ చేశారు కదా, చాకోమేలా అస్థికలు అని చెప్పి నేను ఎట్లా గుర్తించడం, అందరి అస్థికలు అక్కడ ఉంటాయి కదా అంటాడు. అప్పుడు విఠలుడు అంటాడు, ఏ అస్థికలు నువ్వు చెవు దగ్గర పెట్టుకుంటే ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దం వచ్చినటువంటి అస్థికలను తీసుకురావాలా. ఏమిటా శబ్దం అంటే, విట్టల్లా విట్టల్లా పాండురంగ విట్టల్లా 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 పాండురంగ విట్టల్లా. విట్టల్లా విట్టల్లా పాండురంగ విట్టల్లా 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 పాండురంగ విట్టల్లా. ఏ అస్థికలు నీ చెవు దగ్గర పెట్టుకుంటే ఆ అస్థికల నుంచి ఈ శబ్దం వస్తుందో ఆ అస్థికలు, చాకోమేల అస్థికలు, ఆ అస్థికలు తీసుకురా అంటాడు. రామదేవ్ అక్కడికి వెళ్ళి ఆ అస్థికలన్నీ ఏరుకొని అవి చెవు దగ్గర పెట్టుకుంటే ఈ చాకోమేల అస్థికలు అవి విఠల్లా విఠల్లా పాండురంగ విఠల్లా 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 పాండురంగ విఠల్లా 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 పాండురంగ విఠల్లా 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 పాండురంగ విఠల్లా 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 విఠల్లా. ఆస్తికలన్నింటినీ సేకరించుకొని తీసుకుని వచ్చి ఆ మందిరం సింహద్వారం ముందు భగవంతుడు ఉపస్థితమై ఉండగా ఆ ఆస్తికలకి అక్కడ సమాధి చేస్తారనమాట పండరీపురంలో. సో ఈ రకంగా జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి గమ్యం ఏంటి అంటే మనం ఆ భగవంతుని యొక్క నామం చేయడం ద్వారా ఈ శరీరం కూడా ప్రతి అణువు అది పవిత్రమవుతుంది. మామూలుగా సమాధులు అన్నటువంటివి వెళ్తే ఎవరైనా స్నానం చేయాలా అంటారు, కానీ ఒక పవిత్ర భక్తుని యొక్క సమాధి మందిరంలాగా చేసి పూజిస్తారు. మనం ఇప్పుడు బృందావనంలో వెళ్తాం, ప్రభుపాదుల వారి సమాధి మందిరంలోనే ఉంది. తర్వాత రాధా దామోదర్ మందిరంలో రూపగోస్వామి, చాలామంది సమాధులు ఉన్నాయి ఆచార్యులవి. మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయం. కారణం ఏంటి అంటే వాళ్ళు సాధన వల్ల వాళ్ళ భౌతిక శరీరాన్ని కూడా ఆధ్యాత్మికంగా మార్చుకున్నారన్నమాట. సో దానివల్ల మనం వాటిని అశుభంగా అశౌచంగా మనం భావించమన్నమాట. సో మనందరం కూడా ఈ యొక్క నామం ద్వారా ఆ పవిత్రతను పెంపొందించుకొని ఆ పవిత్రమైన స్థాయికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే నిజమైనటువంటి మోక్షం అన్నటువంటిది మనకు వస్తుందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఎంత మనం తీవ్రతతోటి ఆ నామాన్ని మనం జపిస్తూ ఉంటే అంత త్వరితగతిలో, చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం ఎంత తొలగుతుందో అంత త్వరితగతిలో భగవంతుడు మనకు అవగతమవుతారు. ఒకసారి ఇదే తిరుపతిలో నేను మొదట్లో ఉండేటప్పుడు అక్కడ చిన్న పూరి గుడిసె ఉండేది పాత టెంపుల్ పక్కన, దాంట్లో ఉదయం సాయంత్రము క్లాసెస్ కండక్ట్ చేసేవాడిని అనమాట. ఒకరోజు సాయంత్రం భక్తి వృక్ష క్లాస్ కండక్ట్ చేస్తుంటే ఒక ఆయన వచ్చి ప్రశ్న అడిగాడు, స్వామి ఆత్మసాక్షాత్కారం పుస్తకం చదివాను, ఇల్లంతా వెతికాను, కుర్చీ కింద కనపడలేదు ఆత్మ, మంచం కింద కనపడలేదు, ఎట్లా కనిపిస్తుంది అన్నాడు. సో ఆత్మ కుర్చీల కింద మంచాల కింద కనిపించేది కాదనమాట. సో అది మనం ఎప్పుడైతే ప్రభుపాదుల వారు చెప్పారు, ఏదైనా అద్దం మీద ధూళి కప్పబడి ఉంటే మీరు దాని ముందుకు వెళితే మీ రూపం కనిపిస్తుందా? దాంట్లో కనిపించదు. ఆ ధూళినంతా శుభ్రం చేస్తే మీ రూపం కనిపిస్తుంది. ఈ హృదయ తర్పణంలో కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్య అన్నటువంటి ధూళి ఈ హృదయ తర్పణంలో కప్పబడి ఉందన్నమాట. దాన్ని ఎప్పుడైతే సాధన ద్వారా తొలగిస్తామో అప్పుడు స్వరూప సిద్ధి అన్నారు. మన రూపాన్ని మనం దర్శించేదానికి అవకాశం ఉందన్నమాట. మన స్వరూపాన్ని మనం చూసేదానికి అవకాశం ఉంది. ఆ స్వరూప సిద్ధి స్థితిలోనే భగవంతుని యొక్క స్వరూపం కూడా సంపూర్ణంగా అవగతమవుతుంది. నీ స్వరూపాన్ని నువ్వు ఎంతగా దర్శిస్తావో, నువ్వు ఆత్మని అన్నటువంటి సాక్షాత్కారం ఎంత పొందుతూ ఉంటావో, అంత పరమాత్మను కూడా దర్శించేటువంటి అవకాశం నీకు లభిస్తుందన్నమాట. అది సాధన వల్ల. అంతేగాని కుర్చీల కింద మంచాల కింద ఎత్తికేస్తే కనిపించదన్నమాట. సాధన ద్వారా ఈ పవిత్రీకరణ పొందే కొందీ మనకు ఆ భగవతత్వం పట్ల అవగాహన అన్నటువంటిది కలుగుతుందన్నమాట. సో అందుకని ఒకసారి ఒక పండితుడు, ఒక బస్ డ్రైవరు ఇద్దరు కూడా చనిపోయినప్పుడు ఇద్దరిని ఒకేసారి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. యమధర్మరాజు అన్నాడంట, ఈ పండితుడు రోజు ఉపన్యాసం చెప్పేవాడు, వీడు నరకానికి వెళ్ళిపోవాలా, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్ళిపోవాలన్నాడంట. ఆ ఉపన్యాసం చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చిందంట. నేనేంటి రోజు ఉపన్యాసం చెప్పేవాడిని, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠంకి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పేవాడిని, నువ్వు రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, ఒక్క ముక్క కూడా భగవంతుడి గురించి చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని నీ గోపాలు చెప్పుకునేవాడివి. అందుకని చెప్పి ప్రభుపాదుల వారి భాష్యంలో ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతమంది హేతువాదుల కన్నా నాస్తికులు ఇటువంటి భగవతత్వం అని చెప్పి భగవతత్వం చెప్పకుండా వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళు కొంచెం బెటర్ అని భాష్యంలో ఒక పాయింట్ చెప్పారు. అందుకని చెప్తున్నాను. సో నువ్వు ఒక్క ముక్క భగవంతుడి గురించి చెప్పేవాడివి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు. టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, స్పీడ్గా తిప్పేసేవాడు బస్సు. ప్రయాణికులు భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాడు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేయించాడు వీడు. అందుకని చెప్పి వీడు వైకుంఠానికి వెళ్తాడు అని. మనం ఎంత నామం చేస్తామో ఇతరుల చేత అంత నామం చేపిస్తాము. దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి అన్నటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట. సో అందువల్ల ఆ చాకో మేళ చూడండి, ఆయన యొక్క ఎముకలు కూడా, అస్థికలు అవి కూడా విఠలుని యొక్క నామాన్ని చేస్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే, శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు 99% పురోభివృద్ధి కలియుగంలో ఆధ్యాత్మికంగా నామ సంకీర్తన. ఆ నామం కూడా అపరాధరహితంగా నామాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ పురోభివృద్ధి అన్నటువంటిది మనం సాధించేదానికి అవకాశం ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? విఠల అంటే కృష్ణుడనే అర్థము. ఆయన ఈ యొక్క పుండలీకుడు భగవంతుణ్ణి కోరుకున్నాడంట దర్శనం. అది ఎట్లా కోరుకున్నాడు, తండ్రికి పాదసేవ చేస్తూ కోరుకున్నాడు. ఈ లోపల కీర్తన పాడుతూ పాదసేవ చేశాడు. సో తండ్రికి సేవ చేస్తూ కోరుకునేసరికి భగవంతుడు వచ్చేశాడు. వచ్చేస్తే పుండలీకుడు ఏమన్నాడంటే, నేను నా తండ్రి యొక్క సేవ, ఆయన మహాభాగవతుడు, ఆయన సేవలో ఉన్నాను. సో ఆయన యొక్క సేవ అయిన తర్వాత మీ సేవకు వస్తాను అన్నాడు. అది చిన్న పన్న కుటీరం, భగవంతుడికి కూర్చునేదానికి సింహాసనం ఏం లేదు, అక్కడ ఇటుకురాయి ఉంది, ఆ ఇటుకురాయి మీద నిలబడ్డాము. సో మామూలుగా వెయిట్ చేసేటప్పుడు మనం అటు నిలబడుకుంటాం, వెయిటింగ్. సో భగవంతుడు ఏంటి అంటే, ఈయన వెయిట్ చేయమన్నాడు కదా అని చెప్పి నడు మీద చేయి ఇటు పెట్టుకొని ఇటు వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి ఆయనకి విఠల అని పేరు వచ్చింది. మంచి ప్రశ్న అడిగారు. ఆయన ప్రశ్న ఏంటి అంటే, శరీరంతో సమాధి చేయించుండొచ్చు కదా, అస్థికలతో చేయించాల్సిన అవసరం ఏముంది, సర్వవ్యాపకుడు విఠలుడికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు పూర్తి శరీరంతో ఆయన్ని మనం సమాధి చేస్తుంటే, ఈరోజు మనం ఆయన అస్థికలు కూడా విఠల విఠల అంటున్నాయి, అంత తీవ్రంగా సాధన చేయాలన్న సందేశం మనకెక్కడి నుంచి వస్తుంది? గోడ విరిగి పడ్డము, తర్వాత ఆయన మరణించడము, దహనక్రియలు అయిపోవడము, ఇవన్నీ జరిగితేనే కదా ఎముక నుంచి వినాల్సి వచ్చేది. అవన్నీ జరగకపోతే ఎముక నుంచి విఠలుడి శబ్దం వస్తుందని మనకు ప్రపంచానికి ఎక్కడ తెలుస్తుంది? ఆయన ఎముకలో నుంచి కూడా నామం వస్తుందన్న గొప్పతనం ప్రపంచానికి తెలియాలంటే ఇవన్నీ జరిగిన తర్వాతే భగవంతుడు ఏడవాల, ముందేడిస్తే జరగదు అదంతా. ఆయన ఎముకల్లో నుంచి కూడా నామం వస్తుందని అందరికీ తెలియదు. భగవంతుడు భక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచడం కోసం ఈ లీలలన్నీ చేస్తాడు. ఆయన ఎముకల నుంచి కూడా విఠలా విఠలా పాండురంగ విఠలా 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 పాండురంగ విఠల ఆ జరగబట్టి ఈరోజు ఆయన నామదేవ్ అడిగాడు, దహనమైపోతే ఎట్లయ్యా ఆయన అస్థికలను గుర్తించడం అన్నాడు. ఎవరి అస్థికలు చెవు దగ్గర పెట్టుకుంటే విఠలని యొక్క నామం వస్తుందో అవే చాకోమేళ యొక్క అస్థికలు. మరి శ్మశానంలో చాలా మంది అస్థికలు ఉంటాయి, పోయి చెవు దగ్గర పెట్టుకోండి ఏమొస్తాయో, ఒక శబ్దం వస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు. లాస్ట్ టైం చెప్పాను ఒక కథ, అడవిలో ఒక పుర్రె ఉండిందంట. ఆ పుర్రె ఒక వేటగాడు చూశాడంట. ఆయన, ఏ పుర్రె నువ్వు ఎట్టకపోయావు ఇక్కడికి ఎట్టొచ్చావని నిన్ను, ఎక్కువ మాట్లాడడం వల్ల వచ్చానని నిన్నంట. ఆ పుర్రె వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి రాజ్యం అంతా దండోరేశాడంట. అడవిలో ఒక పుర్రె మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉంది అని మేము రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు నేరుగా. వెళ్ళిపోయి, రాజా రాజా ఒక విచిత్రం చూశాను నేను, అడవిలో ఒక పుర్రె మాట్లాడుతూ ఉంది అని. అదే పుర్రె ఏంట్రా మాట్లాడదాం, అరే రండి నాతో చూపిస్తా అన్నాడండి. ఆయన రాజు మంది మార్బలం అందరూ వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ఆ పుర్రె దగ్గరికి వెళ్ళిపోయి, ఏ పుర్రె ఇప్పుడు చెప్పు నువ్వు మాట్లాడావు కదా అంటే, అదేం మాట్లాడలేదంట. మాట్లాడబోయేసరికి రాజు కోపం వచ్చి, ఏయ్ వీడి తల నరకేసి పక్కన పెట్టేయండి అన్నాడంట. అప్పుడు వాడి తల నరకేసి ఆడ పెట్టేశారంట. అప్పుడు ఈ పుర్రె అప్పుడు మాట్లాడిందంట, నేను ఎందుకు వచ్చాను అర్థమైందా అని. నేను ఇట్లాగే ఎక్కువ మాట్లాడడం వల్ల సో ప్రాపంచికమైన వ్యక్తులు పుర్రెలు ఎముకలు అన్ని ప్రాపంచిక శబ్దాలు వస్తాయి, కానీ ఆయన భాగవతుడు మహాభక్తుడు కాబట్టి ఆయన అస్థికల నుంచి కూడా నామం వినిపిస్తోంది. ఆ గొప్పతనం ప్రపంచానికి తెలియాలంటే ఈ లీల జరగాల, లేకపోతే ప్రపంచానికి ఆయన గొప్పతనం తెలియదు. అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడంట. ఇప్పుడు భాగవతంలో ఒక క్వశ్చన్ ఉందన్నమాట, ఉద్ధవుడు అంటాడు నీ లీలలు ఏం అర్థం కాదయ్యా, పుట్టుక లేనివాడు అంటారు, తల్లి యశోదమ్మ చేత తన్నులు తింటావు రోలు కట్టబడతావు, భయానికే భయం కలిగించేవాడు అంటారు, యుద్ధం నుంచి పారిపోతావు జరాసంధుడు వచ్చి పిలిస్తే, మాట తప్పని వాడి అంటావు మరి మాట తప్పుతావు, ఆయుధం పట్టనని చెప్పి చెప్పావు ఆయుధం పట్టావు, అసలు నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం స్వామి అని ఉద్ధవుడు. దానికి ఆచార్యులు వివరణ ఏమిస్తారు, రణరంగంలో ఆయన భీష్మ పితామహుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు, భీష్ముడు శరాఘాతాలు ఎట్లా వదులుతున్నాడంటే అర్జునుని యొక్క శరీరం జల్లెడైపోయిందంట, తుట్లు పడిపోయింది, గాంధీవన్ చేతుల నుంచి జారిపోయేటట్టుంది. ఒక్కోసారి బలమైన ఆయుధం ప్రయోగించినప్పుడు అర్జునుడిని కాపాడడం కోసం కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్క ఆయుధానికి అడ్డం ఆయన నిలబడుతున్నాడు, అవొచ్చి ఆయనకి తగులుతున్నాయి. ప్రతిసారి భీష్ముడు వదిలినటువంటి ఆయుధం తగిలినప్పుడు దాంట్లో ఒక సందేశం వస్తుందంట కృష్ణుడికి. ఏంటది అంటే, కృష్ణ ఏదో ఆ కళ్ళాలు పట్టుకొని కోలు పట్టుకొని చోచో చోచో అత్త నిన్ను చూడడం నాకు ఇష్టం లేదయ్యా, వీరోచితంగా ఒక వీరుడిలాగా ఒక సూర్యుడిలాగా నిన్ను నేను చూడాలనుకుంటున్నానయ్యా అని చెప్పి ప్రతి బాణం తగిలినప్పుడు భీష్మ పితామహుని యొక్క భావన కృష్ణుడికి తగులుతూ ఉందంట. ఒక పక్క భీష్ముడికి ఆ కోరిక తీర్చాలా, ఇంకో పక్క అర్జునుడిని కాపాడుకోవాలా, అందుకనే ఆయన ఏం చేశారు నేను ఆయుధం పట్టనని చెప్పి ప్రతిజ్ఞ చేసిన ఆయన ప్రతిజ్ఞను పక్కకు నెట్టేసి ఇద్దరు భక్తుల కోరికలను తీర్చడానికి ఈయన ప్రాణాలు కాపాడాలా, ఆయనేమో బీభత్స రసంలో భగవంతుడిని చూడాలనుకుంటూ ఉన్నాడు అందుకని చెప్పి ఏం చేశాడు, ఆ కళ్ళాలు ఇసిరి పడేశాడు, కోలు పక్కన పడేశాడు, ఒక కొదమ సింహంలాగా ఆ పైన ఎగిరి దూకుతూ ఒక మదపు టేనుగు మీదకి కొదమ సింహం ఏ రకంగా లంకిస్తుందో ఆ రకంగా కిరీటం పక్కకు రాలిపోయింది, ఆ ధూళితోటి నల్లని కేశములన్నీ కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయాయన్నమాట, అది ఏ రకంగా గర్జించి దూకుతుందో ఆ రకంగా భగవంతుడు ఆ రథం మీద నుంచి భీష్మ అంటూ మీదకు దూకాడు. అది ఎప్పుడైతే చూశాడో భీష్మ పితామహుడు అశ్రుధారలు కారుస్తూ ఉన్నాడు, తన్మయత్వం చెందాడు, ఆ ఈ రకంగా చూడాలనుకున్నాను నిన్ను, రా రా చంపు అని చెప్పి మోకాళ్ళ మీద నిలబడుకొని రెండు చేతులు జాచి మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు అనమాట. భగవంతుడు ఆ కిందకు దూకి ఆ రథచక్రాన్ని తీసుకొని ఏయ్ భీష్మ అని చెప్పి ఊగిపోతా ఉన్నాడు. అది చూసి ఆయన తన్మయత్వం చెందాడు. ఒక పక్క ఈయన కాపాడబడ్డాడు అర్జునుడు, ఒక్క చర్యలో ఇద్దరు భక్తుల్ని ఒక పక్క ఆయన్ని సేవ చేస్తున్నాడు, ఆయన్ని కోరిక తీరుస్తూ ఉన్నాడు. జరాసంధుడు యుద్ధానికి పిలిచినప్పుడు భగవంతుడు పారిపోయాడు. అప్పుడు చంపేస్తే భీముడికి ఆ ఖ్యాతి రాదు, జరాసంధుణ్ణి భీముడు చంపాడు అన్నటువంటి ఖ్యాతి భీముడికి రాదు, అది భీముడికి ఇవ్వాలని చెప్పి రణరంగం నుంచి వెళ్ళిపోయాడు. వేల జన్మలు తపస్సు చేసుకున్న దానికి యశోదమ్మకి వాత్సల్య రసాన్ని ఇవ్వడం కోసం ఒక అమాయకమైన బాలుళ్లాగా ఆమె చేత రోలికి బంధింపబడ్డాడు. కోలుతో దెబ్బలు తింటూ ఉన్నాడు. పోయి బలరాముడు లేడంట. అప్పుడు బలరాముడు ఆడుకుంటూ ఉంటే ఎవరో వెళ్ళి చెప్పారు. ఏమని చెప్పారు? ఏ బలరామ, కృష్ణుణ్ణి రోటికి కట్టేశారు, కొడుతూ ఉన్నారు అన్నాడు. బలరాముడు ఉద్రేకంతో ఊగిపోయాడంట. కృష్ణుడంటే ఎవరనుకున్నారు? దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నారాయణుడు, నరసింహుడు, వామనుడు, వరాహుడు, అటువంటి నా సోదరుడు కృష్ణుణ్ణి బంధిస్తారా? ఎవరది? నేనెవరనుకున్నారు? బలదేవుణ్ణి, అనంతుణ్ణి, ఈ బృందావనాన్ని అంతా కూడా దహించి వేస్తాను అని చెప్పి ఉద్రేకంతో ఊగిపోతున్నాడంట బలరాముడు. ఆ గోపబాలుడు చెవులో చెప్పాడంట, యశోదమ్మయ్య బంధించింది అన్నాడంట. పిల్లిలాగైపోయాడు. ముందు చెప్పాలి కదా ఈ విషయం అన్నాడంట. యశోదమ్మ బంధిస్తే ఇంక నేనేం చేస్తాను అన్నాడు. అయినా కృష్ణుడు సిచ్యుయేషన్ ఏంటో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడంట. కృష్ణుడు ఏడుస్తూ కళ్ళు నులుముకుంటూ కాటుకంత ముఖానికి రాసేసుకొని ముఖమంతా ఎర్ర కందిపోయింది ఆ వెనక బలదేవుని చూశాడు. అన్నాడు బలదేవుడికి మళ్ళా కృష్ణుడిని అట్ట చూసేసరికి దీనంగా మళ్ళా ఉద్వేగం వచ్చేసింది. మయ్యా యశోద, కృష్ణుడు ఎవరనుకున్నారు? నారాయణుడు, నరసింహుడు, వామనుడు, వరాహుడు అని చెప్పన్నాడు. యశోదమ్మను ఏ చుప్ అని. ఏంటి నరసింహుడా? పిల్లి మీయామ అంటే పరిగెట్టుకుంటూ వచ్చి నా ఒళ్ళో దాక్కుంటాడు, ఆడిపోయి నరసింహుడా, ఆపు చాలుగానే అన్నాడు. సరే మెల్లి మళ్ళా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకెవరన్నా అయ్యి ఉంటే వాళ్ళ కథ తేల్చేసుండేవాడిని, అమ్మతోనే పెట్టుకున్నావు, నేనేం చేయలేను, వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. భక్తవత్సలుడు భగవానుడు తన భక్తుల కోరికలు తీర్చడానికి ఇవన్నీ లీలలు చేస్తాడు. అందుకనే వేదాంతంలో లీలా కైవల్యం. వేదాంతం వేద అంతం, వేదానికి అంతం ఏం చెప్తుంది అంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు భగవంతుడు అంటే ఆయన ఆనందం కోసం. లీలా కైవల్యం, లీలా ఇది వేదాంతం. వేదానికి అంతం ఏంటి అంటే లీలా కైవల్యం. వీటన్నిటి ద్వారా సామాన్యుడికి ఒక సందేశం, సామాన్యుడికి ఒక సందేశం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదికి, కథా గోవింద దేవ సఖి బృందకి, హరినామ సంకీర్తనకి హితాయ గౌర్ ప్రేమనందే.